విజ్ఞానము అని ఏదైతే అసలైన విద్య అని మాస్టర్ చెప్తున్నారో దాన్ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన బేసిక్స్ ఏమిటి అనేది నేర్చుకుంటున్నాం. దాంట్లో మాస్టర్ ఇచ్చిన జీవాత్మ దాని పరికరాలు మొన్న కొంత చదువుకున్నాం. ఇవాళ ఇంకొన్ని విషయాలు తెలుసుకుందాం. ఇక్కడ మనకు భౌతిక దేహంలో సైంటిస్టులు పట్టుకున్న గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ గ్లాండ్స్ గురించి కొంత చదువుకున్నాం మొన్న. ఆ గ్లాండ్స్ ఎక్కడెక్కడ అంటే మన ప్రాణమయ కోశంలో వైటల్ బాడీలో ఉన్న షట్ చక్రాలు, భౌతిక దేహంలో గ్రంథులు, వీటికి వాటికి పూర్తిగా రిలేషన్ ఉన్నది. దాన్ని ఈ బుక్లో మనం తెలుసుకుంటూ ఉన్నాం. మనకందరికీ ఈ చక్రాల పేర్లు బాగా తెలుసు కాబట్టి మూలాధారం అంటే వెన్నుపోసు చిట్ట చివరి ఉన్నది మూలాధారం. అక్కడ ఇంగ్లీష్ వాళ్ళు పెట్టిన ఈ గ్రంథుల పేర్లు గొనాడ్స్ అంటారు, మూలాధారం దగ్గర గొనాడ్స్. అక్కడ మన భారతీయ ఋషులు ప్రాణమయ కోశంలో చెప్పిన చక్రం మూలాధారం, మూలాధారం గొనాడ్స్. అలాగే మనం స్వాధిష్టాన చక్రం అది దానికి భౌతిక దేహంలో గ్రంథి ఎడ్రినల్ గ్రంథి, అలాగే మణిపూరకానికి ప్యాంక్రియాస్, మణిపూరకానికి ప్యాంక్రియాస్, అదైన తర్వాత అనాహతానికి థైమస్, విశుద్ధి చక్రానికి థైరాయిడ్, ఆజ్ఞా చక్రానికి పిట్యుటరీ. ఇవి రిలేషన్ ఒకదానికొకటి. ఇప్పుడు మనకు శాస్త్రం ఏం చెప్తోందంటే మూడు రకాల థియరీస్ దీంట్లో ఉన్నాయి. ఈ మొత్తం మూలాధారం నుంచి ఆజ్ఞ వరకు ఆరు చక్రాలు, అలాగే గొనాడ్స్, ఎడ్రినల్, ప్యాంక్రియాస్, థైమస్, థైరాయిడ్, పిట్యుటరీ అనే ఆరు గ్రంథులు ఒకదానికొకటి రిలేషన్ ఉన్నప్పుడు దీంట్లోంచి ఎమర్జ్ అయ్యేవి మూడు రకాల థియరీస్ చెప్తున్నారు. అదేంటంటే మొట్టమొదటిది ఒక మనిషి యొక్క గ్రంథులు ఏ స్థితిలో ఉంటాయో, అలాగే ఒక మనిషి యొక్క నర్వస్ సిస్టమ్ ఎలా ఉంటుందో, వాడు అలా ఉంటాడు. అంటే ఒకటి గొప్ప ఆధ్యాత్మికవేత్త అనుకుందాం, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా ఎందుకున్నాడు, గొప్ప ఆధ్యాత్మికవేత్తగా కాకపోతే ఒక మంచి బిజినెస్ మ్యాన్ గా ఉన్నాడు. వాడు బిజినెస్ మ్యాన్ గానే ఎందుకున్నాడు? లేదా మంచి పొలిటీషియన్, వాడు పొలిటీషియన్ గా ఎందుకున్నాడు? ఒకడు మంచి ఆరేటర్, బ్రహ్మాండంగా చెప్తాడు లెక్చర్స్, వాడు లెక్చరర్ గా ఎందుకున్నాడు, ఆరేటర్ గా ఎందుకున్నాడు? ఒకళ్ళు మంచి ఎన్టీ రామారావు గారు లాంటి వాళ్ళు, మంచి కళాకారులు, వాళ్ళు అలా కళాకారులుగా ఎందుకున్నారు? ఇలా ప్రశ్నలు వేసుకుంటే దానికి ఆన్సర్ సోల్ అండ్ ఇట్స్ మెకానిజం లో మాస్టర్ జ్వాలాకులు ఏం చెప్తున్నారంటే, అతని యొక్క గ్రంథంలో ఉన్న పరిస్థితి బట్టి, అతని యొక్క నర్వస్ సిస్టమ్ ఎలా ఉందో దాన్ని బట్టి అతను ఉన్నాడు. అంటే దీన్ని అర్థం చేసుకునే ముందు థీరీస్ చెప్పేసుకుందాం. దాంట్లో మొదటి ప్రపోజిషన్ ఏం చెప్పారు, గ్లాండ్స్ ఎలా ఉన్నాయో, నర్వస్ సిస్టమ్ ఎలా ఉన్నాయో, మనిషి ఎలా ఉంటాడు. ఇంకా సెకండ్ దగ్గరకు వచ్చేసరికి యాజ్ ఎ మ్యాన్స్ సెంటర్స్, సో ఈస్ హీ, మొట్టమొదటి ఏమో గ్రంథులు ఎలా ఉన్నాయో, మనిషి ఎలా ఉన్నాడు అంటున్నారు. రెండో థీరీ వచ్చేసరికి మూలాధారం నుంచి స్వాధిష్టానం, మణిపూరం, అనాహతం, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలు ఎలా ఉన్నాయో, మనిషి అలా ఉంటాడు. చక్రాలు ఎలా ఉన్నాయంటే వాటి కొన్ని క్వాలిఫికేషన్స్ ఉన్నాయి, అవి తెలుసుకుందాం. అదైన తర్వాత థర్డ్, మూడోది ఏంటి, జీవాత్మ అంటే మన చేతనత్వం. ఇక్కడ మాస్టర్ ట్రాన్స్లేషన్ ఏమన్నారు, జీవాత్మ సోల్ అంటే జీవాత్మని, దాన్ని చేతనత్వం అని. ఆ చేతనత్వం యొక్క పరిస్థితి బట్టి చేతనత్వం ఏం చేస్తుంది, దాన్నే ఇంగ్లీష్లో సైంటిస్టులు ఏమంటున్నారంటే శక్తి అంటున్నారు, ఎనర్జీ అంటున్నారు. ఎనర్జీ కెన్ ఐదర్ బి క్రియేటెడ్ ఆర్ కెన్ బి డిస్ట్రక్టెడ్. సో ఇట్ ఈస్ ఎనర్జీ, పూల్ ఆఫ్ ఎనర్జీ ఎలా ఉంటుంది. మన ప్రతి ఒక్కరి శరీరంలో ఒక క్వాంటిటీ ఆఫ్ ఎనర్జీ మనతో పుడతాం, మనం దాన్ని పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు. ఆ రకంగా మనం సాధన ద్వారా మన చేతనత్వాన్ని పెంచుకుంటూ ఉంటున్నప్పుడు దానికి తగ్గట్టుగా మనలో ఉన్న గ్రంథులు, దానికి తగ్గట్టుగా మన నర్వస్ సిస్టమ్, దానికి తగ్గట్టుగా మనలో ఉన్న మూలాధార స్వాధిష్టాన మణిపూరక అనాహత విశుద్ధి ఆజ్ఞా చక్రాల్లో మార్పులు వస్తాయి. అలా మార్పులు వచ్చినప్పుడు దానికి తగ్గ పరిస్థితులన్నీ కూడా, అంటే ఆజ్ఞా చక్రం నుంచి పైనుంచి కిందకు వస్తుంది, మూలాధారం వరకు ఉన్న చక్రాల్లో కానీ, అలాగే పిట్యూటరీ నుంచి గోనాడ్స్ వరకు ఉన్న గ్రంథుల్లో కానీ, మన మొత్తం నర్వస్ సిస్టమ్, దేహం అంతా ఉంటుంది తల నుంచి పాదాల వరకు, వాటిల్లో కానీ మార్పు రావాలంటే ఏం చేయాలి అంటే చేతనత్వంలో మార్పు రావాలి. అంటే మనిషిలో మార్పు రావాలంటే అతని చేతనత్వంలో మార్పు రావాలి ముందు, అంతే తప్ప మనిషిలో ఏం మార్పు రాదు. మనం గ్రంథుల్ని ఏం మార్చేయలేము, గ్రంథుల్ని మార్చేయలేము, అలాగే చక్రాలని మార్చేయలేము. ఎలా మారుస్తామంటే చేతనత్వం మారిస్తే గ్రంథులు మారుతాయి, నర్వస్ సిస్టమ్ మారుతుంది, ఇంకా మన చక్రాల్లో మార్పు వస్తుంది. కాబట్టి చేతనత్వం మార్పు ఏదైతే ఉందో, చేతనత్వం ఎలా మార్చుకోవచ్చు, దాన్ని ఎలాగ మాడిఫై చేసుకోవచ్చు, ఎలాగ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అనే విషయాలు తెలిస్తే ఆటోమేటిక్గా చక్రాలు దానికి తగ్గట్టుగా స్పందిస్తాయి. నిన్న చెప్పుకున్నాం కదా డాక్టర్ కాబ్, దాంట్లో ఆయన ఏం చెప్తున్నాడు, చిన్న చిన్న గ్రెయిన్ అంటే ఒక చాలా స్మాలెస్ట్ క్వాంటిటీ ఆఫ్ థైరాయిడ్ కనుక ఎక్కువైతే వాడు మూర్ఖుడు అవుతాడు, తక్కువైతే అదే ఎక్కువైతే ఇంకోటి ఏదో అవుతాడు, అంతే తప్ప మంచివాడు అవడు. నార్మల్ స్టేట్లో ఉన్న బీయింగ్, ఒక మామూలు మనిషికి థైరాయిడ్ కొంచెం ఎక్కువైతే వాడు మూర్ఖుడు అవుతాడు, అదే తక్కువైతే మూర్ఖుడు అవుతాడు, అంతే తప్ప సమంగా ఉండే స్థితి కంటే ఎక్కువైనా తక్కువైనా కూడా డేంజరే. అలాగ ప్రతి గ్రంథికి ఉంటాయి, మనం నిన్న చెప్పుకున్నాం ప్యాంక్రియాస్ మణిపూరక చక్రానికి లింక్. కాబట్టి షుగర్ ఇప్పుడు చాలా ప్రివైలింగ్ డిసీజ్, షుగర్ కంట్రోల్ చేయాలంటే నేను ప్యాంక్రియస్ని కరెక్ట్ చేసుకోవాలంటే ప్యాంక్రియస్ ఎలా కరెక్ట్ అవుతుంది ఆలోచించాలి. అలాగే క్యాన్సర్ ఉంది, క్యాన్సర్ అంటే అన్కంట్రోల్డ్ డెవలప్మెంట్, అన్కంట్రోల్డ్ ఎక్స్పాన్షన్ ఆఫ్ సెల్ డివిజన్ సెల్స్. మన దేహంలో ఎన్నో కణాలు ఉంటాయి, ఎన్నో పుడుతుంటాయి, ఎప్పుడు పుడుతుంటాయి, ఎప్పుడు పోతుంటాయి, ఆ వాటి మీద పూర్తి కంట్రోల్. అవన్నీ ఒక సమూహం అనుకుంటే సమూహానికి అధిపతి ఎవరు, గణాలకి అధిపతి గణపతి. ఆ గణపతి ఎక్కడుంటాడు, భూతత్వంలో మూలాధారంలో ఉంటాడు. సో మూలాధారం గడబిడ జరిగితే, మూలాధారంలో ప్రాబ్లమ్స్ వస్తే క్యాన్సర్ వస్తుంది. ఎక్కడ వస్తుంది అంటే ఎక్కడన్నా రావచ్చు, బాడీలో ఏ వీక్ పార్ట్ అయితే అక్కడ వస్తుంది, అంతే తప్ప మూలాధారంలో గడపడ జరిగింది కాబట్టి దానికి సంబంధించిన అవయవాల్లోనే రావాలని ఎక్కడ లేదు. దేహంలో ఏ భాగం బాగా వీక్కో అక్కడ వస్తుంది. గణాలకి అధిపతి అయిన గణపతి, ఆ గణపతి ఎక్కడ కూర్చుంటాడు, గణపతి ఏమి ఇష్టంగా ఆయన వేటిల్తో మనం పూజ చేస్తాం, ఇలాంటి వాటిలన్నింటిలో మనం సరైన ఏమంటామంటే జ్ఞానం సంపాదిస్తే మనం దానికి సంబంధించిన అంటే మూలాధారం పాడైతే వచ్చే రోగాలు తగ్గించవచ్చు. దాంట్లో ముఖ్యంగా మనకు ఎముకల్లో ప్రాబ్లం వస్తుంది, కండరాల్లో ప్రాబ్లం వస్తుంది, ఆ వాటికి సంబంధించినవన్నీ పులగం అని ఉంది. ఆ పులగం అంటే అందరికి తెలుసు పులగం ఎలా చేస్తారు, ఆ పులగం అన్నం తింటూ ఉంటే మూలాధారం సరైన స్థితిలోకి వస్తుంది. అంటే మన ఋషులు ఎలా కనిపెట్టారంటే ఆహారం ద్వారా మనం చక్రాల్లో కావాల్సిన మార్పులు తెచ్చుకోవచ్చు. ఆహారం ద్వారా మార్పులు తెచ్చుకోవచ్చు అంటే ఖచ్చితంగా ఆహారం ఏం చేస్తుంది, మన చేతనత్వాన్ని మారుస్తుంది. చేతనత్వం ఏం చేస్తుంది, చక్రాలను మారు, చక్రాలు ఏం చేస్తాయి, నర్వస్ సిస్టాన్ని ఆఫ్టర్వర్డ్స్ గ్రంథుల్ని ప్రభావితం చేస్తాయి. కాబట్టి మనస్సు అంటే చేతనత్వమే. మనస్సు ఎలా ఏర్పడుతుంది, ఆహారం యొక్క సూక్ష్మ రూపం మనస్సు, స్థూల రూపం ఇంకొకటి. మన దేహానికి కావాల్సిన నెత్తురు లేకపోతే శక్తి ఇవన్నీ కూడా ఆహారంలోంచే మనం స్వీకరిస్తాం. దాని సూక్ష్మ రూపం మటుకు మనస్సుగా ఉంటుంది, ఇంకా కారణ రూపంలో మన సంస్కారాలుగా మనలోకి వస్తుంది. సో ఈ రకంగా ప్రతి తినే ప్రతి ఆహార పదార్థం కూడా స్థూల శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని మన సంస్కారాలకు సంబంధించిన కారణ శరీరాన్ని ప్రభావితం చేస్తాయి. అందుకని వీటికి సంబంధించిన జ్ఞానం బాగా ఉంది కాబట్టి ఇప్పుడు పిప్పలాదుడు అనే ఋషి ఉన్నాడు. ఆయన ఏం చేశాడు, రావి పళ్ళు మాత్రమే తిని బతికాడు. రావి పళ్ళే గేంజ్ అందనమాట. గురువు గారు ఏం చేశారు, మీ అందరికీ తెలుసు కదా, గో సంస్కార ఆహారం చేశారు. అలాగే సాయిబాబా గారు ఏం చేశారు, ఒక్క గో వేపాకులు మాత్రమే తిన్నారు. అలాగే దీక్ష తీసుకుని ఒక పర్టికులర్ సాధించాలంటే ఆ మొత్తం మార్పు ఎలాగ వస్తుంది మన చేతనత్వంలో, ఏ రకమైన చేతనత్వం కోరుకుంటున్నామా ఆ తగ్గ అన్నం తినాలి. ఇదివరకు మనకు ఈ సాధన విధానానికి సంబంధించి గురువు గారు ఉన్నారు, ఎంత స్ట్రెస్ చేస్తారు, అస్వాదు వ్రతం 12 రకాల తపస్సులు ఇచ్చారు. 12 రకాల తపస్సులు, 12 రకాల యోగాలు వాటికి సంబంధించినవి చేస్తుంటే ఆ రకమైన చేతనత్వం మనకు వస్తుంది. 24 రకాల శక్తిధారలు ఉన్నాయి గాయత్రి మంత్రంలో. 12 రకాల శక్తిధారులకి గాయత్రిని, 12 రకాల శక్తిధారులకి సావిత్రి అని ఉంది. సావిత్రి సాధన చేసుకుంటున్న వాళ్ళు ఆ సావిత్రికి 12 వరకు అయిపోయిన తర్వాత 13 అక్షరం నుంచి 24 అక్షరం వరకు ఏ ఏ శక్తుల పేర్లు ఉన్నాయో వాటికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఒక చోట మనం పెట్టుకుంటే మన చేతనత్వం ఆ రకంగా వికసించాలంటే ఇదిగో ఈ రకమైన తిండి తినాలి. ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిందే. ఎందుకంటే మన చేతనత్వంలో సరి అయిన అనే పదానికి బదులు డిజైర్డ్ అనమాట. ఏది కోరుకుంటున్నాం మనం, మన చేతనత్వంలో ఎలాంటి మార్పులు రావాలని కోరుకుంటున్నాం, దాని తగ్గ ఆహారం తీసుకోవాలి, దాంట్లో మటుకు డౌట్ లేదు. అది ఒక ఆస్పెక్ట్. అందుకని మేము మా చక్రాలు లేకపోతే మేము మా చక్రాల్లో మార్పులు గ్రంథుల్లో మార్పులు తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు మొదటగా చేయాల్సిన పని ఏంటి, ఆహారాన్ని సరి చేసుకోవాలి. ఆహారం సరి చేసుకోవడానికి మాస్టర్ ఏమి ఇచ్చారు, మాస్టర్ అది కూడా ఇచ్చారు, ఇవ్వకుండా ఏం వదిలేదు, ప్రతిదీ ఇచ్చారు, మనమే అది పట్టించుకోవట్లేదు. సో జీవాత్మ దాని పరికరాలు అనే దాంట్లో ఆహారం వాల్యూ గుర్తించి తీరాలి ప్రతి ఒక్కరు. అప్పుడు కానీ మనం మన చేతనత్వంలో కావాల్సిన మార్పు తెచ్చుకోలేము. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఎప్పుడు సాధనకు సంబంధించినంత వరకు బయటవి ఏం తినకూడదు. మరి బయట తినకపోతే ఎలాగండి మాకు గడవదు. అంటే బయట తిన్న ప్రతిసారి ఏం చేయాలంటే దాన్ని మాస్టర్ ఇచ్చిన మంత్రాలు ఎన్ని మనసులోనే చదువుకొని తినాలి. ఈ మొత్తాన్ని మనం బాగా అర్థం చేసుకోవాలి. మన ఇక్కడ ఇదంతా ఎందుకు చెప్పుకోవాలి, నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఉంది ఏంటంటే, ఇదివరకు ఎప్పుడో మనం ఇసోటరిక్ అస్ట్రాలజీ చెప్పుకుంటున్నప్పుడు చెప్తున్నాం. మన రిసీవింగ్ మెకానిజం ఎలా ఉంది దాన్ని బట్టి మనలోకి ఎనర్జీస్ ఫ్లో అవుతాయి. రిసీవింగ్ మెకానిజం అంటే ఈ బాడీయే కదా, అదొక పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా ఈ జన్మలో ఏం చేయాలో దాని తగ్గ ఎనర్జీ లెవెల్స్ తీసుకొని వస్తారు భూమి మీదకి. ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఫ్యూచర్లో ఏమన్నా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి, ఇవన్నీ తెలుస్తాయి. అంటే 0 వాట్స్ బల్బు, 25 వాట్స్ బల్బు, లేకపోతే 100 వాట్స్, 1000 వాట్స్, లేదా ఇంకా పైన. అలాగైతే బల్బుల్లో రకాలు ఉన్నాయి. అలాగే మనలో అంటే వ్యక్తుల్లో మనలో అంటే మనుషుల్లో వాళ్ళు పుట్టినప్పుడే కొంత ఈ సాధనకి సంబంధించి ఏదైతే ఉందో దాంట్లో ఈ క్షేత్రంతో ఎంతవరకు ఎక్స్పాండ్ అవ్వచ్చు అవకాశం ఉందో మనకు సూచాయిగా తెలుస్తుంది. ఇదంతా ఇసోటరిక్ అస్ట్రాలజీలో మనం చెప్పుకున్నాం, ఒకసారి గుర్తు చేసుకుందాం. అదేంటంటే పుట్టిన సమయానికి మనం జాతక చక్రం వేసుకుంటే చంద్రుడు ఏ రాశిలో ఉన్నాడు, ఎక్కడన్నా ఉండొచ్చు, అది పాస్ట్ చెప్తుంది, ఇదివరకు చెప్తుంది ఇదివరకు ఏం చేసావు. అంటే ఈ జన్మ ఈ శరీరం తీసుకోకముందుకు ఇంకో క్రిందట జన్మలో ఏం చేసావు, ఇప్పుడు అది ఏం చేస్తే ఏంటి లాభం, ఇప్పుడు ఏం చేయాలో తెలియదు కదా. కాబట్టి ఈకే గారు అంటారు, జన్మలు ఉన్నాయి లేదు నాకు తెలియదు, ఇప్పుడు జన్మ ఉన్నది, ఈ జన్మ నేను గురువుల పనిలో సాఫల్యం, గురువుల పనిలో దీన్ని సంతృప్తిగా నేను వర్కౌట్ చేసుకుంటాను, అందుకని జన్మల గురించి ఆడకండి అన్నారు. ఇది ఎందుకు చెప్పుకుంటామంటే చంద్రుడు పాత జన్మను చెప్తే, ఇదివరకు అయిపోయిన జన్మ గురించి, క్రితం జన్మ గురించి చెప్తే ఏ చేశాము, దాంట్లో ఏమైనా తప్పులు చేశాము, ఇప్పుడు దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలి, ఈ జ్ఞానం కోసమే తప్ప అంతకంటే ఎక్కువ పనికిరాదు. రెండోది చంద్రుడు అయిపోయిన తర్వాత సూర్యుడు ఏ రాశిలో ఉన్నాడు, ఆ రాశి ప్రస్తుతం మనం ఏం చెయ్యాలి, నేనేం చేయాలి అని ఎవరన్నా అడిగారనుకోండి, మాస్టరు లేకపోతే గురువు గారు ఏం చెప్తారు, నువ్వేం చేయదలుచుకున్నావు చెప్పు, దాని తగ్గట్టు చెప్తావు అనేవారు. వీళ్ళకి అసలు అనిపించాలి కదా, గురువులు ఎప్పుడు ఎవరిని కూడా నువ్వు వచ్చే ఇది చేయి అని ఎవరికి చెప్పరు. చాలా మంది అనుకుంటారు మాస్టర్ ఏదైనా చెప్తే పని బాగుండే చేద్దాం, అలా చెప్పరు ఎవరికి. ఈ ఉన్న పనుల్లో నచ్చింది ఒకటి తీసుకు చేయటమే, అలా అయితే కరెక్ట్గా డెవలప్ అవుతాం. లేకపోతే ఇంకొకళ్ళు చెప్తే మనం చేసామనుకోండి, అది మన డెవలప్మెంట్కి 100% సహకరించదు, సహకరిస్తుంది 100% కాదు, 99% లేదా 90% వదిలేద్దాం. అంటే మనం స్వయంగా గురువుల కార్యక్రమం మీద ఇష్టంతో చేస్తున్నావా లేదా ఏమన్నా చెప్తే చేస్తున్నావా అనేది చూస్తాం. మనంతటా మనం మనకు తోచిన పద్ధతిలో వాళ్ళు ఇచ్చిన టీచింగ్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళటం వాళ్ళకి ఎక్కువ ఇష్టం. వాళ్ళు చెప్తే మనం చేయటం వాళ్ళకి ఇష్టం ఉండదు, అది వాళ్ళ దగ్గర ఉన్న బ్యూటీ. ఎవరన్నా చెప్తే బాగుండండి, డైరెక్షన్ ఇస్తారు, కానీ ఎలా చెయ్యాలో మనం ఆలోచించుకోవాలి. భూమిపై స్వర్గావతరణ అన్నారు. భూమిపై స్వర్గావతరణ అంటే ఎలా చేస్తాం అని అనుకోక్కర్లేదు, ఎలా చెయ్యాలో దానికి ఏమేమి చేస్తే అవుతుందో అవన్నీ చెప్పేశారు. ఇప్పుడు మనం చెయ్యాల్సింది ఏంటి, ఇంప్లిమెంటేషన్లో మటుకు ఫ్రీడమ్ ఉంటుంది. మేము భూమిపై స్వర్గావతరణ అనే కార్యక్రమం కోసం వచ్చాము, అది మొదటి అందరూ తీసుకోండి. రెండు, భూమిపై స్వర్గావతరణ కావాలంటే ఏం చేయాలో కార్యక్రమాల వివరాలు చెప్పాము, దాన్ని ఎలా చేస్తారో మీరు చేసుకోండి, ఎలా చేస్తారో మీరు చేసుకోండి అన్నప్పుడు మీరు అన్న తప్ప నువ్వు అన్నది, మీరు అంటే అర్థం కలిసి చేసుకోండి అని, నాట్ యూ బట్ యూ. ఇంగ్లీష్లో యూ అన్నా ఒకటే, యూ అనే గ్రూపే. కాబట్టి యాజ్ ఏ గ్రూప్ యూ హ్యావ్ టు కండక్ట్ ఆల్ దీస్ థింగ్స్ అని అక్కడ అర్థం వస్తుంది తప్ప యాజ్ ఏ ఇండివిజువల్ కాదు. అది మనం గుర్తుపెట్టుకోవాలి, టుగెదర్ అండ్ యునైటెడ్ యాజ్ ఏ గ్రూప్ మనం అందరం కలిసి పనిచేయాలి. ఇక్కడ కలిసి పనిచేసేటప్పుడు న్యాచురల్గా మీరు చెప్తున్నా నాకు కూడా కొంత అహంకారం ఉంటుంది, అప్పుడు అహంకారాన్ని తీసి పక్కన పెట్టాలి. మనకు ఏ పని ఇస్తే ఆ పని చేయడానికి సిద్ధంగా ఉండాలి. ఇప్పుడు పని పనిచేవాడు ఎవడు, కాబట్టి ఎవరినో ఒకరిని ఒప్పేసుకోవాలి లేటర్గా, సరే లెటర్స్ ఫాలో హిమ్, మా వాడికి ఏం రావడు బాబు, వాడు చాలా తక్కువ వచ్చు, వాడు చెప్పింది నేను వెంటనే అనకూడదు. దానికి ఎగ్జాంపుల్ సాయిబాబా గారే, వాడు ఎవడో వచ్చి నేను గురువుని అంటే నా గురువు అన్నాడు కనుక ఆయన వదిలేంత వరకు ఈయన అలాగే ఉన్నాడు. అందుకని మనం అంతకంటే గొప్పవాడు ఏం కాదు. కాబట్టి గ్రూప్ వర్క్ అనేది మనం ముందర పెట్టుకోవాలి. గ్రూప్ వర్క్ ద్వారానే ఇండివిజువల్ ఇంట్రెస్ట్ ఏవైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టి అది చేస్తేనే మనం భూమి స్వర్గావతరణ అనేది సాధించగలం తప్ప ఎవరంతటి వాళ్ళు మేము ప్రయత్నం చేస్తున్నామంటే కుదరదు. అది ఒకటి. రెండోది ఏంటి, మనకు గ్రూప్, లేకపోతే ఆ గ్రూప్కి ఏదైనా పేరు ఉండొచ్చు, అక్కడ ఇంకో గ్రూప్ ఉంటుంది, సత్సాయి సేవా సంస్థ ఇంకోటి ఉంటుంది, చిన్మయా మిషన్ ఇంకొకటి ఉంటుంది, వరల్డ్ టీచర్ ఇంకోటి ఉంటుంది, ఇంకోటి ఏదో పేరు ఉంటుంది. ఈ గ్రూప్స్ అన్ని కూడా కలిసి పనిచేయాలి. ఒక గ్రూప్ లో ఉన్న మెంబర్సే సరిగ్గా ఒకరినొకరు అర్థం చేసుకుని ఒకరినొకరు గౌరవించుకుంటూ ఇది ఈ లోపం ఉండకూడదు. ఒకరినొకరు గౌరవించుకోవడం అనేది ఖచ్చితంగా ఉండాలి. ప్రతి వాళ్ళు భగవంతుడి స్వరూపమే అన్నప్పుడు ప్రతి ఒక్కరు వాళ్ళు ఎంత చదువుకున్నా ఎంత చదువుకోపోయినా ఓ యజ్ఞం చేయించినా అసలు ఏమి చేయకపోయినా కూడా వాడు భగవంతుడి స్వరూపమే. కాబట్టి భగవంతుని స్వరూపంగా మనం ముందర ఒకరిని చూడలేనప్పుడు భూమిపై స్వర్గావతరణ అనేది ఎలా చేస్తాము? మరి భగవంతుడిని చూడాలంటే ఏం చేయాలి అంటే భగవంతుడికి ఏ లక్షణాలు ఉన్నాయంటే మూడే, సత్యము, జ్ఞానము, ఆనందము. కాబట్టి ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు అనుకోండి, మనం అనుకోవాలి ఏమని, సత్యము, జ్ఞానము, ఆనందముగా ఉన్న భగవంతుడు అనుకో, ఈ మనిషి రూపంలో ఎదుర్కొంటున్నాడు, ఆ మనిషి రూపంలో ఉన్న భగవంతుడికి నమస్కారం అని మనసులో అనుకోవాలి, వాడికి పెట్టకపోయిన వాళ్ళు. ఇలా ప్రాక్టీస్ చేస్తేనే తెలుస్తుంది తప్ప ఇలా ప్రాక్టీస్ చేయకుండా మనం అందరూ భగవంతుడేనండి అంటే కుదరదు. అందుకే కీరవాణి అన్నారు మాస్టర్. కీరవాణి అంటే ఆయన వీల్ క్యారెక్టర్ కాదు, కీరం అంటే చిలక, చిలక పలుకు అంటే ఆడు చెప్పాడు నేను చెప్తున్నాను, నేను చెప్పాను నువ్వు చెప్తావు, అలాగే ఒకళ్ళంతా ఒకళ్ళకి వెళ్తూ ఉంటుంది తప్ప దాంట్లో ప్రాక్టికల్స్ ఏం లేవు. ప్రాక్టికల్ గా ఉండాలి తప్ప మన ఆధ్యాత్మికత మన జీవితంలో ఒక భాగం అవ్వాలి తప్ప అది చదువు ఇది జీవితం అని రెండు ఉండకూడదు. జీవితమే చదువు, చదువే జీవితం. ఆధ్యాత్మికత అంటేనే జీవించే విధానం. అందుకని విశుద్ధి చక్రం కదా మాటలకి, మన మాటలు కూటభాషణం. మాస్టర్ ఇంకో చోట చెప్తారు కూటభాషణి అంటే లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒకటి చెప్తారు. అలాగా మిస్రిప్రజెంటేషన్ అలాంటివి చేస్తే ఏమవుతుందంటే విశుద్ధి చక్రం మెల్లిగా పాడవుతుంది. విశుద్ధి చక్రం పాడైతే ఏమవుతుందంటే విశుద్ధి చక్రానికి సంబంధించిన రోగాలు వస్తాయి మొదట, అంటే థైరాయిడ్ రావడం, లేదా టాన్సిల్స్ వాడటం, లేదా బ్రాంకైటిస్ రావడం, బ్రాంకైల్ ఆస్మా అంటాం, అంటే ఇక్కడ నుంచి గొట్టకేసిన చోట నుంచి ఇక్కడ వరకు ఈ గొంతు మొత్తం ట్యూబ్స్ ఉంటాయి బ్రాంకైల్, దానికి సంబంధించిన వాచడం, లేదా అదంతా భూ జలుబు చేసి ఎప్పటికి తగ్గపోవడం, ఈ రకమైన బాధలు వస్తాయి. ఇవన్నీ ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే పుడుతూనే ప్రతి ఒక్క మనిషికి కొంత తీసుకుని వస్తాడు భూమి మీదకి, దానికి తగ్గట్టుగానే వాడు సాధనలో ఒక స్టేజ్ రీచ్ అవుతాడు, అది బియాండ్ దట్ రీచ్ కాడు. అలాగా మనం ఏమి డిసప్పాయింట్ అవ్వక్కర్లేదు. అవి అలా ఎందుకు అవుతుంది అంటే ద పొటెన్షియాలిటీ ఆఫ్ డెవలప్మెంట్. ఎంత పొటెన్షియాలిటీ ఉంది వీళ్ళు అంటే ఏంటి, ఇప్పుడు మన స్కూల్లో పిల్లల్ని చేర్చాం అనుకోండి, మీ వాడండి ఓకే మంచి మార్కులు వస్తాయి 90% రావచ్చు, అలాగే ఇంకోటి చేర్చాం అనుకోండి 60 between 60 and 70 అవుతాయి, వాడు పాపం ఎంత చదువుకున్నా ఏం చేసినా దాటం, అది వాడి పొటెన్షియాలిటీ అంతే, మనం ఏం చేయలేము. మరి పెంచచ్చా అంటే ఎంతన్నా పెంచు అంతే తప్పదు. అది ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు ఉంటే ఇద్దరు ముగ్గురు వేరువేరుగా ఉంటారు, అక్కడ కూడా పొటెన్షియాలిటీస్ వేరుగా ఉంటాయి. ఇదంతా ఆ జీవుడు చేసుకున్న క్రితం జన్మల్లో చేసిన పుణ్య పాపకర్మల ఫలితంగానే వాడికి ఇప్పుడు చేతనత్వం వస్తుంది. ఆ చేతనత్వం ప్రకారమే చక్రాలు పనిచేస్తూ ఉంటాయి, ఆ చేతనత్వం ప్రకారమే నర్వస్ సిస్టమ్ గ్రంథులు ఉంటాయి. సో మనం వీటిని మార్చడానికి అన్నం ఒకటి తీసుకుంటే ఇంకా కొన్ని ఉన్నాయి. దాంట్లో ముఖ్యంగా మనందరం రోజు పాటించి తీరాల్సింది పతంజలి యోగ సూత్రాల్లో మొట్టమొదట ఇచ్చిన యమ నియమాలు. ఈ యమ నియమాలు ప్రతి వాళ్ళు పాటించాల్సిందే. దాంట్లో ఏమి దాని ఏమంటాం కన్సెషన్ లేదు. దాంట్లో మొదటిది ఏంటంటే అహింస. అహింస అంటే మనం ఎవరిని మాట ద్వారా కూడా హింసించకూడదు, చేత్తో సరే సరే ఆలోచన ద్వారా కూడా హింసించకూడదు. మనం ఎవరితో ఏం మాట్లాడడం, ఎవరన్నా మనల్ని కాస్త ఇబ్బంది చేసినా, మనకి వాళ్ళ వల్ల అపకారం జరిగినా మౌనంగా ఉండాలి. కానీ కష్టం, ప్రాక్టీస్ చేయాలి. ఈ హామ్లెస్నెస్లో అవతల వాడికి ఇది అయితే బాగుంది అని మనసులో కూడా థాట్ రాకూడదు. నాకు ఇంత అన్యాయం చేస్తావు, నీకు ఇంతకింత జరుగుతుంది అంటారు కొందరు, అది అహింస కింద రాదు, హింసే అది కూడా. మరి అయితే చూస్తూ ఊరుకోవాలా, చేతులు కట్టి కూర్చోవాలి, చేతులు ముడుచు కూర్చోవాలి, ఏమైనా గాజులు తొడుక్కున్నా ఇలా అంటుంటారు. గాజులు తొడుక్కోలేదు, ఉప్పు కారం తినట్లేదు అంటారు, ఉప్పు కారం తింటున్నారు. నాకు కోపతాపాలు ఉండవంటే ఉండకూడదు. ఎవరికైంటే సాధన చేసుకునే వాళ్ళ కోసం, ఇవి అందరికీ కాదు, సాధన చేసుకుని నా చక్రాలని నా రంధుల్ని నా నర్వస్ సిస్టాన్ని సరి చేసుకుంటాను అని అనుకున్న వాళ్ళకి ఈ టీచింగ్ తప్ప నా ఇష్టం వచ్చినట్టు ఉంటాను ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించే వాడికి మాత్రం కాదు. నీ ఇష్టం వచ్చినవి తిను, నీ ఇష్టం వచ్చినవి తాగు, నీ ఇష్టం వచ్చినవి తిరుగు, ఎవరికి పట్టదు. ఋషులకి మటుకు అనవసరం అలాంటి లైఫ్. ఋషి జీవితం గడిపితేనే పరమపూజ్య గురుదేవులు చెప్పినవి కానీ, దాదా గురుదేవులు చెప్పినవి కానీ, మాతాజీ చెప్పినవి కానీ, మాస్టర్ రామకృష్ణ గారు చెప్పినవి కానీ మనకేం అర్థం కావు. ఋషి జీవనము అనేది చాలా చాలా ముఖ్యమైన జీవిత విధానం. అలాంటి జీవిత విధానంలో మొదట ఉండాల్సింది అహింస. ఆ అహింస గురించి గురుదేవులు జీవిత చరిత్రలో చెప్పారు. ఎలాగంటే ఎలుగుబంట్లు, పులులు, సింహాలు, ఏనుగులు ఇలాంటివన్నీ రాత్రిపూట వస్తూ ఉంటే నేను కొండకి అదే హిమాలయాల్లో వెళ్తూ ఉంటే ఎదురుకుండా వచ్చేది. నాకు చాలా భయం వేసేది. అప్పుడు ఏం చేసేవాడిని, నాకు వాటితోటి మిత్రత్వం ఉన్నట్టుగా అలాగా ఒక ఫీలింగ్ తెచ్చుకుని నటిస్తున్నట్టుగా ఆయన సరే అలా ఉండేవాడిని, దారి పక్కకి ఇచ్చేసేవాడిని. అవి వెళ్ళిపోయాను సార్. నన్ను ఏం చేసేది కాదు. అంటే ఏం చేయాలి, మిత్రత్వ భావన ఉండాలి ప్రతి వాళ్ళతో. మరీ పాసివ్గానే ఉండకూడదు, న్యూట్రల్గా కాకుండా విశ్వం అంతటికీ నేను మిత్రుడిని అనే భావం ఉండాలి. అప్పుడు విశ్వామిత్రుడు అవుతాడు. ఊరికే విశ్వామిత్ర అంటే కుదరదు, అంతటితోటి మిత్రత్వం మనకు ఉండాలి. అప్పుడు హామ్లెస్నెస్ అది మనం సాధించగలం. చాలామందికి బొద్దింగలు చూస్తే భయం, బల్లులు చూస్తే భయం, కప్పలు చూస్తే భయం. అవి ఏం చేయలేవు బాబు మనల్ని. అయినా సరే మనం వాటిని చూసి ఓ కంగారు పడిపోవాలి. బొద్దింగ ఏం చేసింది, ఇంకా కప్ప అయితే మంచి పేపర్లు వేసాడు. కప్ప పెద్ద తలుపు అంత ఉంది, 5 అడుగులు 6 అడుగులు, అడవిలోంచి వచ్చేసింది ఒకళ్ళ ఇంట్లోకి. మన ఇంట్లో తలుపు ఎంత ఉంటుంది, ఇంచుమించు 5.5 అడుగులు 6 అడుగులు అంత ఉంది. అలాంటి బల్లిని చూస్తే భయపడ్డా అని అర్థం తప్ప, గోడ మీద పాకి చిన్న బల్లిని చూసి భయపడేవాళ్ళు లక్షల మంది ఉన్నారు. అది ఇదంతా హామ్లెస్నెస్. హామ్లెస్నెస్ ఎప్పుడు వస్తుందంటే మనం మిత్రత్వం ఎప్పుడైతే పాటిస్తామో ఆటోమేటిక్గా హామ్లెస్నెస్. రెండోది ట్రూత్, సత్యం. ట్రూత్ టు ఆల్ బీయింగ్స్ రుజు మార్గంలో ఉండాలి. అంటే మనం మన జీవితం ఇంకొకరు వేలెత్తి చూపించేట్టుగా ఉండదు. నా జీవితమే నా సందేశం అంటారు గురువు గారు. మహాత్ములు అందరూ అంతే. కాబట్టి వాళ్ళ జీవిత చరిత్ర చదువుతున్నప్పుడు, మహాత్ముల చరిత్రలు ఎందుకు చదవాలంటే అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు మనం కూడా అలా జీవించాలి అని చెప్పడానికి వస్తాం. సో అప్పుడు కానీ సత్యం విషయం అర్థం కాదు. సత్యాన్ని నాస్తి పురోధర్మ, సత్యాన్ని మించిన ధర్మం ఇంకొకటి లేదు. కాబట్టి ఆ ధర్మాన్ని మనం అర్థం చేసుకోవాలంటే ఏం చేయాలి, సత్యాన్ని మనలోకి ఆహ్వానించాలి. మనం ప్రేయర్ చేసుకుంటున్నప్పుడు లేదా ధ్యానం చేసుకుంటున్నప్పుడు సత్యాన్ని నాలోకి ఆహ్వానించాలి. ఇదేంటి నాలో సత్యం లేదా అంటే, సత్యం అంటే భగవంతుడు అది. కాబట్టి ట్రూత్ టు ఆల్ బీయింగ్స్, అందరితో మనం సత్యమైన రుజువైన ప్రవర్తనలో ఉండాలి తప్ప, ఒకటి జరిగితే ఇంకోటి చెప్పడం, జరిగింది జరిగినట్టు కాక మార్చి చెప్పడం ఇలాంటివి చేయకూడదు. ఆ తర్వాత అస్తేయం, అస్తేయం అంటే దొంగతనం, దొంగతనం చేయటం. ఎవరో రాసిన పుస్తకాన్ని నేనే రాశానని చెప్పడం, ఎవరో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా చెప్పి ఇది నేనే సొంతంగా మీకు లెక్చర్ ఇస్తున్నానని చెప్పడం, ఇవన్నీ దొంగతనమే. డబ్బులు దొంగిలించడం ఒకటే కాదు, ఇంకొకళ్ళ ఆలోచన నా ఆలోచన అని చెప్పడం కూడా దొంగతనం. అది కూడా చేయకూడదు. మనం ధ్యానం చేసుకుంటున్నప్పుడు మనకు ఏదన్నా ఒకటి వచ్చిందనుకోండి, ఓహో నేను ధ్యానం చేసుకుంటున్నప్పుడు ఇది నాకు వచ్చిందని మనం రాసుకొని చెప్పచ్చు, తప్పులేదు. అంతే తప్ప గురువు మనకు చెప్పింది మనం ఇంకోటి చెప్తుంటే ఇది నేను నాకంటే పెద్దవారి దగ్గర నేర్చుకున్నాను, మహాత్ముల దగ్గర నేర్చుకున్నాను, గురువుల దగ్గర నేర్చుకున్నానని చెప్పాలి. కానీ ఇది నా సొంతం, నేను కొత్తగా కనిపెట్టానని చెప్పకూడదు, నా సొంత ఐడియా అని చెప్పకూడదు. అలాగే అపరిగ్రహం చాలా కష్టం. అపరిగ్రహం అంటే మనం ఎవరి దగ్గర నుంచి మన కోసం ఏం తీసుకోకూడదు. మన కోసం అంటే మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి చేసిన దానికి డబ్బులు వస్తున్నాయి, అంతవరకు అది రైట్. అలాగే ఏ పని చేస్తే పని చేసిన తర్వాత తీసుకోవాలి తప్ప ముందర తీసుకోకూడదు. మనం చేసిన పనికి వాల్యూ ఎంత ఉందో దానికంటే కొంచెం తక్కువ కూడా తీసుకోవాలి. అంటే 10 రూపాయలు వర్క్ చేసాం అనుకోండి, 8 రూపాయలు 7 రూపాయలు 5 రూపాయలు తీసుకోవాలి తప్ప 10కి 12, 10కి 10 కూడా తీసుకోకూడదు. అప్పుడు పని చేస్తున్నప్పుడు వచ్చిన దాంట్లోంచి వచ్చిన అమౌంట్లో కూడా అపరిగ్రహం ఉంటుంది. ఆ రకంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేశారు వికే గారు. అదైన తర్వాత ఇవన్నీ కూడా అయిన తర్వాత నియమాల్లో పవిత్రత, శుచి, ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్, లోపల శుచిగా ఉండాలి బయట శుచిగా ఉండాలి. ఇవన్నీ ఇప్పుడు చెప్పుకోవాలంటే ఇవన్నీ చెప్పుకోకుండా మనం సాధనలు అన్నీ చెప్పేసుకుంటున్నాం అనుకోండి. అదిగో దాన్ని అనుగ్రహమాల మంత్రం ఎంత చేయండి, సావిత్రి సాధన ఎంత చేయండి, మహాలక్ష్మి సాధన ఎంత చేయండి అంటే మనలో ఉన్న కోపం అలాగే ఉంటుంది, మనలో ఉన్న ఈర్ష్య అలాగే ఉంటుంది, మనలో ఉన్న ద్వేషం అలాగే ఉంటుంది, మనలో ఉన్న
రకరకాల కాంప్లెక్సెస్ అన్ని అలాగే ఉంటూ ఉండగా ఈ సాధనలన్నీ మన అహంకారాన్ని పెంచుతాయి. అవేమి లేకుండా చేస్తున్నామంటే చాలా సంతోషం. అవి ఉండగా చేస్తున్నాం అనుకోండి, ఖచ్చితంగా మనం అహంకారాన్ని పెంచుకునే అవుతాయి తప్ప. నేను ఇంత చేశానండి, 1000 కోట్లు గాయత్రి చేశాను తెలుసా, నాకెందుకు తెలియాలి? 1000 కోట్లు గాయత్రి చేస్తే నాకెందుకు తెలియాలి? మనం 1000 కోట్లు చేసే ప్రపంచానికి ఎందుకు తెలియాలి? తెలియక్కర్లేదు. దానివల్ల వచ్చే ఉపయోగం ఏది ఉందో అది ప్రపంచాన్ని అంతటికీ ఉపయోగపడితే సరిపోతుంది కదా. అందుకని మనం ముందర లోపల అంటే శరీరం ఎప్పుడూ శుభ్రంగా నీట్గా ఉంచుకోవాలి, స్నానం చేయాలి. గురువుగారు ఈవెన్ స్నానం ఎలా చేయాలో కూడా రాశారు. స్నానం చేసిన తర్వాత ఒళ్ళు ఎలా తుడుచుకోవాలి, తుండు కొట్టబెట్టి అది కూడా రాశారు. పరపూజ గురుదేవుడు అదంతా చదివితే తెలుసు, అబ్బు ఇన్ని విషయాలు చెప్పారు స్నానంకి. అది అయిన తర్వాత ఏం చేయాలి, లోపల ప్యూరిఫికేషన్, మన ఆలోచనల్లో దోషాలు ఏం లేకుండా. దీనికి ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ ప్యూరిఫికేషన్కి సంధ్యావందనం చెప్పారు. అదైన తర్వాత తృప్తిగా ఉండడం, సంతృష్టిగా ఉండడం, ఉన్నదాన్ని భగవంతుడు ఇచ్చాడని తృప్తి చెందాలి. ఉన్నతి కోసం అభివృద్ధి కోసం పని చేయొద్దని చెప్పరు కానీ ఇది లేదు అది లేదు ఇంకేదో సాధించారు ఇలా కంగారు పడకుండా స్టెప్ బై స్టెప్ మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మనం అభివృద్ధి కోసం పాటు పడవచ్చు కానీ తృప్తితో జీవించాలి. అదైన తర్వాత ఫైరీ ఆస్పిరేషన్ ఉండాలి అంటే జిజ్ఞాస, ఇది నేను ఈ రకమైన జ్ఞానాన్ని సంపాదిస్తానని ఒక గట్టి సంకల్పశక్తి ఉండాలి. అదైన తర్వాత స్వాధ్యాయం ఎప్పుడు చేయాలి. తర్వాత భగవంతుడికి శరణాగతి, భగవంతుడు అనొచ్చు లేదా గురువుకి శరణాగతి. ఈ పాయింట్లు ఏవైతే ఉన్నాయి, 5, 5, 10 గాయత్రి మాతకి పంచముఖాలు ఉన్నాయి, ఇటువైపు 5 చేతులు ఇటువైపు 5 చేతులు 10 చేతులు. ఆ 10 చేతులకి యమ అనేవి 5, నియమ అనేవి 5 భుజాలు. ఇది పాటించిన వాళ్ళకి నెక్స్ట్ స్టెప్ ఏమన్నంటే ఆసనాలు వస్తాయి. ఈ ఆసనాల వల్ల జరిగేది ఏమిటి, ఆసనాలు రెండోసారి చెప్పారు ఆసనాల ఉపయోగం కదా. ఆసనం ఒక మానసిక స్థితిని తెలుస్తుంది. పద్మాసనం, పద్మాల్లో దేవతలు కూర్చుంటాడు కాబట్టి పద్మాసనంలో మనం ఉంటే దేవతలు మన దగ్గర రావడానికి మనతో పాటు ఉండడానికి అవకాశం ఉన్నది. దేవతలు అంటే ఇచ్చేవాళ్ళు, ఇచ్చేవాళ్ళు మనం కూడా దేవత కావాలంటే మనం పద్మాసనంలో కూర్చోవాలి. నువ్వే దేవత అవుతావు అంతే తప్ప ఎవడో కాదు. ఎవరి పద్మాసనంలో కూర్చుంటే వాళ్ళు ఇచ్చే శక్తి సంపాదించడానికి కావాల్సినట్టు సీటు సంపాదించారనమాట. ఇప్పుడు ఎగ్జామ్ రాశాను గ్రూప్ 1, దాంట్లో పోస్టింగ్ వచ్చింది ఎక్కడ కమర్షియల్ ట్యాక్స్, దాంట్లో అసిస్టెంట్, అదే డిసిటిఓ ఏసీటీఓ ఇలాంటివి ఉంటాయి. ఆ పోస్ట్ వచ్చింది అనుకోండి, ఆ సీట్లో కూర్చోవాలంటే మనకు క్వాలిఫికేషన్ ఏంటి, ఈ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. ఖర్చు పెట్టాల్సినవి అన్ని అదే పరీక్ష పాస్ అవ్వడానికి కావాల్సిన అన్ని చేసి రిజల్ట్ తెచ్చుకున్న తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ చూపించి అక్కడ కూర్చోవాలి. అలాగా దేవత అనే క్వాలిఫికేషన్, నువ్వు భూమిపై స్వర్గావతరణ అంటే మనందరం దేవతలుగా మారుతాం. దేవత దేంట్లో ఉంటాడు, పద్మంలో ఉంటాడు. ప్రతి దేవతలు పద్మంలో ఉంటాడు కాబట్టి పద్మము అనే ఆసనం మనం వేసుకుంటే మనం దేవత అవడానికి ట్రై చేస్తున్నాం అనమాట. అందుమాత్రం దేవత అయిపోం, దేవత అవడానికి ట్రై చేస్తున్నాం కాబట్టి పద్మాసనం. అలాగే భుజంగాసనం వేసాం, భుజంగం అంటేనే పాము, భుజంగ ఆసనం. భుజంగం అంటే పాము, పాములాగా ఉంటే పాము మీద ఎవరు ఉంటాడు, విష్ణుమూర్తి పడుకుని ఉంటాడు, లేకపోతే శివుడు ఆ పామును మెడలో వేసుకుంటాడు, లేకపోతే కుమారస్వామి దగ్గర పాములు ఉంటాయి, లేకపోతే గణపతి మెడలో పాము యజ్ఞోపవీతంగా ఉంటుంది. ఇలాగా పాములు, ఇంకా పాముకి ఏంటి, కుండలని శక్తికి గుర్తు, పాము జ్ఞానానికి గుర్తు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే భుజంగాసనం వేస్తున్నప్పుడు మనకి ఏ మానసిక స్థితి ఉండాలి, నేను శివుడి మెడలో ఒక నాగుపాముని అనుకోవచ్చు. అలాగే నేను భుజంగాసనం వేస్తూ మహావిష్ణువుకి నేను శేషసాయిని, నేను శేష తల్పాన్ని, సాయిని కాదు శేష తల్పాన్ని, కాబట్టి నా మీద విష్ణువు పడుకున్నాడు. అలాగే హలాసనం, హలం ఎవరి దగ్గర ఉంటుంది, బలరాముడి చేతిలో ఉంటుంది. హలాసనం వేస్తే బలరాముడు అంటేనే మళ్ళీ ఆదిశేషుడు, ఆదిశేషుడు యొక్క శక్తి అనమాట అది ఆయుధం. సో ఆదిశేషుడి మీద విష్ణుమూర్తి పడుకుంటే ఆదిశేషుడి యొక్క ఆయుధం హలం అయితే ఆ హలం ఏం చేస్తుంది, మామూలుగా పొలం దున్నుతుంది. ఆ హలాసనంతో ఆయన యుద్ధం చేస్తాడు యాక్చువల్గా, ఎవరు బలరాముడు కానీ ఎక్కడ చేయడు, అంత శక్తి కలదనమాట హలం. హలం ఏం చేస్తుంది, భూమిని దున్నుతుంది. కాబట్టి మనం హలాసనంలో ఉంటే మన భూమి ఏంటంటే మనలో ఉన్న
అష్టవిధమైన ప్రకృతి మనలో ఉన్న దోషాలు చెత్త చెదారు అంతా దున్నేసి పడేది అన్నమాట. వర్షం వచ్చే ముందు దున్నుతారు భూమిని, ఎందుకు వచ్చిన వర్షం నీళ్లు దాంట్లో నిలవడానికి, ఆ తర్వాత మళ్ళీ దున్నుతారు, దున్ని ఆ తర్వాత నీళ్లు పెట్టి అప్పుడు ఒక్కొక్క మొక్క నాటుతారు, మొక్క నాటిన తర్వాత ఏం చేస్తారు కలుపులు తీస్తారు. సో ఒక పంట పండాలంటే ద వెరీ బిగినింగ్ లో చేయాల్సింది ఏంటంటే నాగలి పట్టడము. నాగలి అంటే హలం, హల ఆసనం వేసాం, హలాసనం, హల ఆసనం వేసామంటే ఏం చేస్తున్నాం, దుగుతున్నాం, దున్నుతున్నాం, మనలో ఉన్న మొత్తాన్ని రెడీ చేస్తున్నాం, దున్నటం అంటే రెడీ చేయడం. రెడీ చేస్తే ఏమవుతుంది, అనుగ్రహం అనే వర్షపు చినుకులు పడతాయి. అలాగే మనల్ని మనం రెడీ చేసుకుంటుంటే గురువు యొక్క అనుగ్రహం అనే అమృత వర్షం మనలో పడుతుంది. సో హలాసనం వేసాము, హలాసనం ఎలా వేస్తాం మీ అందరికీ తెలుసు. ఆ హలాసనం అనే పోజ్లో మనలో ఎక్కడెక్కడ స్ట్రెస్ జరుగుతుంది అంటే బొడ్డు దగ్గర బాగా వంగుతుంది, పడతాం కదా, కాళ్ళు తల వెనక్కి వెళ్తాయి ఇలాగ, అప్పుడు ఏమైంది మెడ దగ్గర నడుము పైకి లేచింది, మెడ దగ్గర ఇలాగ బొడ్డు దగ్గర బాగా స్ట్రెస్ వచ్చింది. సో రెండు చక్రాలు మనం క్లియర్ చేసుకోవాలన్నమాట. ఎవరికైనా సరే మొత్తం అన్ని రకాల చెత్త చెదారు అంతా మణిపూరకంలో స్టోర్ అయ్యి ఉంటుంది. సో మణిపూరకం ఎంత కరెక్ట్ అయితే మనం అంత పరిశుద్ధంగా ఉంటాం. అందుకని గాయత్రి మంత్రంలో ఓం అన్నప్పుడు బ్రహ్మరంధ్రంలో, భూ అన్నప్పుడు మణిపూరకంలో, భువ అన్నప్పుడు మస్తిష్కంలో అంటే నుదుటి దగ్గర, స్వహ అన్నప్పుడు అనాహతం, బంగారు రంగు మొదటి దాంట్లో, మణిపూరకంలో తెల్లటి తెలుపు, సారీ పసుపచ్చ రంగు, మణిపూరకంలో పసుపచ్చ రంగు, మస్తిష్కంలో తెల్లటి తెలుపు, హృదయంలో నీలి రంగు. ఈ మూడు రకాల రంగులు పడుతున్నాయి. ఉదయించే సూర్యుడి ద్వారా వచ్చే కిరణాలు ఆ రంగుల్లో పడుతున్నాయి. అంటే అప్పుడు మన స్థూల శరీరం మణిపూరక చక్రం, సూక్ష్మ శరీరం ఆజ్ఞాచక్రం, కారణ శరీరం హృదయం అనాహతం, ఇవన్నీ కూడా ప్యూరిఫై అవుతాయి. ఆ ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అంతా కూడా ఎంత ఎక్కువ జరిగితే మనం ఈ నియమాల్లో మొదటి చెప్తున్న ప్యూరిఫికేషన్, అరవిందులు దాని మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తారు. ఒక్క ప్యూరిఫికేషన్ హైయెస్ట్ ప్యూరిఫికేషన్ అలాగే మాస్టర్ సివివి గారు కూడా ప్యూరిటీ, పీస్, లవ్ ఇలా చెప్తారు. ఇవన్నీ రావాలని ఆ ప్యూరిటీ అంత లెవెల్స్ ఎక్కువ ఉంటాయి, అంత ఎక్కువగా భగవంతుడు మనలోకి అవతరిస్తాడు. భగవంతుడు సత్యముగా, జ్ఞానముగా, ఆనందముగా, శక్తిగా, ఇంకా ప్రేమగా, ఇంకా మహాప్రాణ స్వరూపంగా ఇవన్నీ మనలోకి రావాలని ఎవరన్నా కోరుకుంటే వాళ్ళల్లో అటు భౌతిక శరీరంలో, ఇటు కోరికల శరీరంలో, ఇటు మానసిక శరీరంలో ప్యూరిటీ రావాలి. ఎలా వస్తుంది అండి, ఆ సూర్యకిరణాలు, ఉదయించే సూర్యకిరణాలు నా యొక్క చైతన్య స్థలాలన్నింటినీ పవిత్రం చేస్తున్నాయని మనం వాటిని ఆహ్వానించాలి. అందుకే కదా భూ భువః స్వః చెప్పారు, అలా చెయ్యాలి. ఇప్పుడు ఆసనాలు అలాగే శీర్షాసనం వేస్తాం. శీర్షాసనం వేస్తే మామూలుగా అయితే మనం శీర్షాసనం వేస్తే నేల మీద ఈ తల పెడతాం, కాళ్ళు పైకి పెడతాం, ఏదన్నా దిండు లాంటిదో లేకపోతే మెత్తడి పెట్టుకుంటే సరే, లేకపోతే గుండు నొప్పుడు చూడుతుంది, తల నేలకి ఆనుకుని నొప్పుడు చూడుతుంది. జనరల్గా జరగాల్సింది ఏంటంటే ఆ శీర్షాసనం వేస్తే మనిషికి ఆనందం కలగాలి. శీర్షాసనం ఏంటంటే ఆనందం కలగాలి. శీర్షాసనం వేస్తే పోల్ షిఫ్ట్ జరుగుతుంది. ఎలాగా, మామూలుగా మనిషి నుంచుంటే ఉత్తర ధ్రువం ఏంటంటే నార్త్ పోల్ ఏమో తలకాయి, సౌత్ పోల్ ఏమో మూలాధారం. సహస్రారం ఉత్తర పోల్ అంటే ఉత్తర ధ్రువం, మూలాధారం దక్షిణ ధ్రువం, భూమికి ఉన్నట్టే. ఇప్పుడు మనం పోల్ షిఫ్ట్ అంటే ఏంటి, ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం అవుతుంది, దక్షిణ ధ్రువం ఉత్తర ధ్రువం అవుతుంది, రివర్స్ అవుతుంది. అలా చేస్తే కనుక వాడికి అమితమైన ఆనందం వస్తుంది. అలాగా తాడు కట్టి నూతిలో వేలాడ తీసిన దాంట్లో తీసి ఇప్పుడు ఎలా ఉందంటే అవో బ్రహ్మానందంగా ఉన్నాక అని చెప్పిన వాళ్ళు ఉన్నారు, తర్వాత వాళ్ళు మహాత్ములు. అక్కడ మనం ఆ శీర్షాసనాన్ని అనంతమైన ఆనందం నాలోకి, నా చేతనత్వం అంతా ఆనందమయం అవుతుంది అనే భావనతో శీర్షాసనం వేయాలి. సర్వాంగాసనం అవుతుంది. సర్వాంగాసనం కూడా చాలా సులభం. సర్వాంగాసనం అంటే అన్ని అంగాలకి సంబంధించి ఒక ఆసనం. అప్పుడు ఫిజికల్ బాడీ పర్ఫెక్ట్గా ఉంటుంది.
ఈ సర్వాంగాసనంలో ఫిజికల్ బాడీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే మనకు స్థిర సుఖం ఇది ఆసనం, స్థిరము సుఖము అని ఏదైతే ఉంటాయో ఏ పోజ్లో, ఏ పోజ్లో మనం ఉంటే స్థిరంగా ఉంటామో కదలకుండా ఉంటాం, సుఖంగా ఉంటాం. రెండోది అంటే కుర్చీలో కూర్చున్నాం అనుకోండి హాయిగా ఉంటే అదే మనకు మంచి ఆసనం. పడక కుర్చీలో పడుకున్నాం ఇంకా బాగుంది, ఓ అది ఇంకా మంచి ఆసనం. అవన్నీ ఆసనాలు కాదు, రిలాక్స్ అవుతాం. కానీ ఆసనం అంటే పద్మాసనం కానీ లేకపోతే సుఖాసనం కానీ ఇలాంటి ఆసనాలు అది. అదైన తర్వాత మన ఈ బాడీకి సంబంధించి ఈ ఆసనాలు వేస్తుంటే ఏమవుతుందంటే ఎక్కడెక్కడ మన బాడీ వంగుతోందో, ముందర సపోజ్ ఇలా ముందరకి వంగి తల తీసుకెళ్లి మోకాళ్ళ ఆనించి బొటన్ వేలు కాలి బొటన్ వేలు రెండు మన చేతితో పడుతుంది, ఇలా ముందరకి వంగి ఒక ఆసనం వేస్తాం. పోయి ఏదైనా సరే వేసినప్పుడు ఏమవుతుంది పొట్ట బాగా నొక్కుపోతుంది. అంటే అక్కడున్న గ్లాండ్, అక్కడ ఏముంటుంది గ్లాండ్, మణిపూర్తం దగ్గర ప్యాంక్రియాస్ ఉంది. సో ప్యాంక్రియాస్ని యాక్టివేట్ చేయాలంటే మనం ఆసనం వేయాలి. అలాగే హలాసనం వేసినా ఏవైతే పొట్ట మీద బాగా స్ట్రెస్ చేస్తాయో అవి. ఇక్కడ ఈ గ్రంథుల్లో తేడా వస్తుంది. అది నెక్స్ట్ వచ్చేది నర్వస్ సిస్టమ్. నర్వస్ సిస్టమ్ అంతా కూడా ప్రాణంతో నడుస్తుంది. నర్వస్ సిస్టమ్ అంటే ఈ భౌతికంగా మనం ఫోటోలు తీసి నరాలు అని అంటాం చూసారా, నర్వ్స్ అవి కాదు, నాడులు. తెలుగులో మనకి మన ఋషులు ఇచ్చిన పదం దాని నాడులు. ఆ నాడులు ఏంటంటే అవి ఉన్నట్టు మనీ నర్వస్ సిస్టమ్ ఉంటుంది. ఆ నాడులన్నీ కూడా దాంట్లో మన ప్రాణం ప్రవహిస్తూ ఉంటుంది. ఆ ప్రాణం ప్రవహిస్తూ ఉంటే నాడుల్లో దానికి తగ్గట్టుగా నర్వస్ సిస్టంలో కూడా వస్తుంది. కానీ అందుకని ఏం చేస్తారు, ప్రాణాయామం చేస్తాం. ప్రాణాయామం సరిగ్గా చేస్తే పరమపూజ గురుదేవులు మనకు గాయత్రి మహాజ్ఞానంలో ఇచ్చారు ప్రాణాయామాలు. అలాగే మాస్టర్ చాలా చోట్ల చెప్పారు, చాలా చక్కగా మెల్లిగా నాడీ శోధన ప్రాణాయామం వాటి గురించి చెప్పారు. అవి ఫాలో అయితే నర్వస్ సిస్టమ్ కరెక్ట్ అవుతుంది. అంటే ఇవన్నీ చేయాలి మేమంటే చేయక్కర్లేదు. మరి ఎందుకు అంటే అసలు చేయకపోయినా ఏమవుతుంది, ఇది ఎందుకు చేయమంటున్నారంటే ఇవన్నీ ప్రాణాయామం కానీ ఆసనాలు కానీ యమనియమాలు ఇవన్నీ. నెక్స్ట్ జనరేషన్లో, నెక్స్ట్ జనరేషన్ అంటే ఎప్పుడో తెలియదు మనకు, ఈ బాడీ వదిలేసిన తర్వాత మళ్ళీ అందరు పుట్టినప్పుడు మీరే లీడర్స్ అవుతారు, అంటే గురువులు అవుతారు. ఎవరైతే ఈ జ్ఞానం అంతా సంపాదించారో వాళ్ళు ఒక గ్రూప్ని లీడ్ చేస్తూ మార్గదర్శనం చేయాలి. గురువుకి ఎప్పుడు ఎలా ఉంటుందంటే తను తీసుకున్న జ్ఞానాన్ని తన వాళ్ళకి పంచి వాళ్ళ ద్వారా ఇది ఇంకా అలాగా జ్ఞానం నిరంతరంగా ప్రవహించాలి అనే ఒక బాధ్యత, ఒక ప్రేమతో కూడిన ఒక ఇది ఉంటుంది వాళ్ళకు. ఇలా జరిగితే బాగుండు, ఇలా జరిగితే బాగుండు, మంచి విషయం ఉంటుంది. దాన్ని కంటిన్యూ చేయడానికి, అలా కంటిన్యూస్గా జ్ఞానం గంగ ప్రవహించడానికి వాళ్ళు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు. ఆ ప్రయత్నాల్లో ఏంటంటే తన దగ్గరకు వచ్చిన వాళ్ళని తనంతటి వాళ్ళగా తీర్చిదిద్దే కార్యక్రమం ప్రతి గురువు పెట్టుకుంటాడు. అందరినీ తీర్చిదిద్దాలనుకుంటాడు. ఒక 100,000 మంది వచ్చారనుకోండి, 100,000 మంది పని శ్రీరామ శర్మ ఆచార్య అంత వాళ్ళు అవ్వాలని కోరుకుంటారు గురువు గారు. మనం అవ్వాలి కదా, వాళ్ళ కోరిక బాగుంది. కానీ నువ్వు కోరుకుంటే నాకేంటి, నేను అవ్వను అని మనం భీష్మించుకోగలం. మీరు సమయదానం, అంశదానం, ప్రతిభాదానం చేయండి అంటే చేసానండి, ఇప్పటికీ చాలా చేసినాను అనొచ్చు. లేదా కొంతకాలం చేసి కొంతకాలం మర్చిపోవచ్చు. లేదా ఆ చెప్పిన సాధనలన్నీ ఇవన్నీ ఎందుకో కష్టంగా ఉన్నాయి, మానేస్తే బాగానే ఉంటుంది అని రెస్ట్ తీసుకోవచ్చు. అప్పటికి కూడా ఏమనుకోరు వాళ్ళు. ఇవన్నీ ఎవరి కోసం అంటే ఆయన జీవితంలో ఆయన ఎంత కష్టపడ్డారు, మాస్టర్ ఆయన లైఫ్లో ఆయన ఎంత కష్టపడ్డారు, అలా అన్ని కష్టాలు ఓర్చి అయినా సరే నేను ఇది సాధిస్తాను, నా గురువు తగ్గ శిష్యుడిగా నేను ఉంటాను, శిష్యుడు వీడు నాకు అని గురువు చెప్పాలి తప్ప మనం చెప్పుకోకూడదు ఇది నా గురువు, ఇది నా గురువు అని. ఆయన చేత మనం ఆ మాట అనిపించుకునేటట్టుగా మనం మన జీవితాన్ని మలుచుకుంటాం అనుకున్న వాళ్ళకి ఇవన్నీ. ప్లస్ జనరల్ పబ్లిక్ కూడా చెప్పాలి ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళకి ఈ జ్ఞానం ఉన్నది అని తెలిస్తే వాళ్ళలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు కూడా తయారవుతారు. సో బోత్ వేస్ మనకు యూస్ఫుల్, మనకి సొంతంగా మనకి, ప్లస్ తద్వారా వినే పబ్లిక్ ఎవరైనా ఉంటే వాళ్ళకి గురువుల యొక్క ప్రణాళిక అర్థం అవటానికి, చేతనత్వ విజ్ఞానం నేర్చుకోవటానికి, వాళ్ళు వాళ్ళని ప్రిపేర్ చేసుకోవటానికి ఈ జీవాత్మ పరికరాల్లో మనం రెండోది ఏం చెప్పుకుంటున్నాం, యమనియమ ఆసన అయిన తర్వాత ప్రాణాయామం చెప్పుకుంటున్నాం. ఈ ప్రాణాయామం ఆ పద్ధతుల వల్ల ఏమవుతుందంటే అరవిందులు ఆయన సాధన మొదలుపెట్టే రోజుకి 8 గంటలు ప్రాణాయామం చేసేవారు. 8 గంటలు ప్రాణాయామం. మనం 8 నిమిషాలు 80 నిమిషాలు కూడా చెయ్యం. మీకు చెప్తున్నా కానీ నేను ఎప్పుడు పెద్దగా చెయ్యను, ఎప్పుడన్నా చేస్తాను. అబద్ధం ఎందుకు? మాస్టర్ గారి ప్రేయర్లో, మాస్టర్ శ్రీవి గారి ప్రేయర్లో మీరు ప్రాణాయామం చేయకండి ఇచ్చారు. ఎందుకంటే ఆటోమేటిక్గా ప్రేయర్ 1 గంట పొద్దున్న 1 గంట సాయంత్రం జరిగింది అనుకోండి, అంతసేపు ఆ ప్రాణాయామం జరిగిపోతుంది. సో విడిగా మళ్ళీ చెయ్యక్కర్లేదు కాబట్టి అలా ఇచ్చారు. వేరే వేరే పద్ధతుల్లో చేసినప్పుడు ప్రాణాయామం చెయ్యండి అంటే చెయ్యాలి. ఇక్కడ చెయ్యక్కర్లేదని ఇక్కడ చేయట్లేదు అంతే. తర్వాత వచ్చేది ఏంటంటే ఈ నాడీ శోధన ప్రాణాయామం లేదా భ్రామరి లేకపోతే రకరకాలు ఉన్నాయి, వాటికి ఫలితాలు కూడా ఇచ్చారు. వాటిని చూసుకుంటూ జాగ్రత్తగా చేస్తే మన నర్వస్ సిస్టంలో మార్పు వస్తుంది. సో గ్రంథుల్లో మార్పు వస్తుంది, నర్వస్ సిస్టంలో మార్పు వస్తుంది. ఇంకెక్కడ రావాలి మార్పు? మన చక్రాల్లో మార్పు రావాలి. చక్రాల్లో మార్పు రావాలంటే ఏం చెయ్యాలి నెక్స్ట్? సో ఇవన్నీ ఒకరోజు తెలుసుకోవడం కూడా పెద్దగా ఉపయోగం ఏముండదు. చక్కగా ఏదో ఏమంటారు పని, ఒక కోర్స్ కంప్లీట్ చేసినట్టు కాదు కదా మనకు. అందుకని అవి ఇంకో క్లాస్లో చెప్పుకుందాం, చక్రాలను వాటిని మార్చుకోవడం దానికి మన వాళ్ళు ఏమి ఇచ్చారు ఇవన్నీ. ఇక్కడ యమ నియమ ఆసన ప్రాణాయామ తర్వాత ప్రత్యాహారం. ప్రత్యాహారం అంటే ఏంటి? తాబేలుని ఇలా ముట్టుకున్నాం అనుకోండి, దాని తల రెండు ముందరవి రెండు వెనకవి తోక అన్ని తక్కువ ముడి చేసుకుంటుంది. ఇలా అంటే విత్తుట రావటం, అబ్స్ట్రాక్షన్ విత్తుట రావటం. మనకు ఏదన్నా ఒక ఇంపార్టెంట్ వర్క్ ఉందనుకోండి, మిగతా అన్నీ పక్కన పెట్టేసి దాన్ని అటెండ్ అవుతాం. అంటే ఏం చేస్తున్నాం? మిగతా వాటిలన్నింటిలోంచి విత్తుడ్రా అయిపోయి ఈ ఒక్క కార్యక్రమం మీదే మనం దృష్టి పెడుతున్నాం. అలాగ మనం రోజు ఏం చేయాలంటే ఇంద్రియాల్లోకి పరిగెట్టే ప్రజ్ఞని, భౌతికంగా బయటికి పోయే ప్రజ్ఞని లోపలికి తెచ్చుకోవాలి. మన లోపలికి, మన హృదయం లోపలికి తెచ్చుకుంటూ ఉండాలి ప్రాక్టీస్. అది ప్రత్యాహారం. ప్రత్యాహారం అయిన తర్వాత ఏదో ఒక పాయింట్ దగ్గర మనం అలాగ కదలకుండా ఉంటాం. ధారణ, ధారణ అంటే ధరించడం. అంటే మన మొత్తం శక్తిని బాబాగారు ఏం చెప్తారు, నా మొత్తం ప్రాణశక్తిని అంతా కళ్ళల్లోకి తెచ్చుకున్నాను, అలా 12 ఏళ్ళు నా గురువుని చూస్తూ కూర్చున్నాను. అంటే ఆయన శక్తి బాడీలోంచి అన్నిట్లోంచి విత్డ్రా చేశారు. అంటే ఏం చేశారు? ప్రత్యాహారం, యమ నియమ ఆసన ప్రాణాయామం ప్రత్యాహారం. ఆ ప్రత్యాహారంలో ఒంట్లో శక్తులన్నింటినీ ఒకచోట తెచ్చారు. తెచ్చి కాన్సన్ట్రేషన్ ఎక్కడ పెట్టారు? ధారణ ఎక్కడ పెట్టారు? కళ్ళల్లో పెట్టారు. కళ్ళల్లో పెట్టి గురువుని చూస్తున్నారు. ధారణ తర్వాత ధ్యానము సమాధి. అంటే నెక్స్ట్ అలా ఆయనే చూస్తున్నాం. అది ధ్యానం. ఒకటే వస్తువు మీద, ఒకటే ఆలోచన మీద, ఒకటే ఏదన్నా ఒక గివెన్ సబ్జెక్ట్ మీద ఎడతెగకుండా మన దృష్టి ఉంచగలగటం ధ్యానం. ఒక పిక్చర్ చూడొచ్చు, లేక ఒక ప్రేమ అనే దాన్ని ఆలోచిస్తూ ఎడతెగకుండా ఆలోచిస్తూ, అది ధ్యానం. అయిన తర్వాత ధారణ, ధ్యాన ధారణ సమాధులు మూడు ఒక్కటే అయితే అప్పుడు సంయమనము వస్తుందని చెప్తారు మాస్టర్. ఆ సమాధి అనే స్థితి వచ్చిన తర్వాత ఈ మూడు ఒక్కసారి వచ్చినప్పుడు సంయమనం. గురుపాదకులకు సంబంధించిన జ్ఞానాన్ని ఎవరు పట్టుకుంటారు అంటే ప్రాతరేవహి మానసాంత భావయ గురుపాదక శుద్ధ సంయమి గోచరం. శుద్ధ సంయమి ఎవడైతే ఉన్నాడో వాడికి గురుపాదకులు తెలుస్తాయి, అందరికీ కాదు అని ఇచ్చారు. మరి అందరికీ తెలిస్తేగా మరి మాకు ఎలా తెలుస్తాయంటే శుద్ధ సంయమివి కా, నువ్వు సంయమనం పాటించడం నేర్చుకో. గురువు గారు అందుకనే ఏమి ఇచ్చారు? మోడర్న్ మెథడ్స్ కి సంబంధించినట్టుగా దగ్గరగా సమయ సంయమనం, ఇంద్రియ సంయమనం, విచార సంయమనం, అర్థసం. సమయ సంయమనం అంటే టైం చెయ్యి, ఇంద్రియ సంయమనం అంటే నీ ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉండాలి. ఏది పడితే చూడకూడదు. నువ్వు చూడాలి అనుకుంటే చూడాలి, వినాలి అనుకుంటేనే వినాలి. అంటే అన్ని వినాలన్నది నాకు అంటే కుదరదు. ఏది మన జీవితానికి పనికొస్తుందో, ఏది మన జీవితాన్ని బాగు చేస్తుందో, గురువుగారు సాహిత్యం చదువుతాం. అలాగే మధుబాబు నవలో చదువు అనుకోండి, అది ఏం పనికొస్తుంది? ఎందుకు పనికిరాదు? చెత్తా చెదారం చదవకూడదు. హారర్, క్రైమ్, థ్రిల్లర్ ఇలాంటి నవలు చదువుతుంది, అది వేస్ట్. అలాగే నెక్స్ట్ విచార సంయమనం, ఆలోచన. మనం ఏ రకమైన పుస్తకాలు చదివితే ఆ రకంగా ఆలోచిస్తాం. కాబట్టి మంచి పుస్తకాలు చదవాలి, మంచి ఆలోచనలు వస్తాయి. తర్వాత అర్ధ సంయమనం, డబ్బు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టకూడదు, జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి. ఈ సంయమనాలు పాటించాలి. ఎవరైతే కరెక్ట్గా సంయమనాలు పాటిస్తారో వాళ్ళకే గురు పాదుకలు అంటే అర్థం అవుతుంది. గురికి కాళ్ళకు వేసుకునే జోళ్ళు కాదు పాదుకలు అంటే, మన జీవితానికి మార్గదర్శనం చేసే శక్తి అన్నమాట. ఆ మార్గదర్శనం చేసే శక్తిని గుర్తించడం ఎలాగా అంటే శుద్ధ సంయమి గోచరం. ఆ రకంగా శంకరాచార్యులు గారు మనకు శుద్ధ సంయమి అఖ అని చెప్తున్నారు. ఆ రకంగా అవుతూ మనం అవన్నీ తెలుసుకున్నప్పుడు మన చక్రాలను కూడా ఎలాగా మన చేతుల్లోనే ఉందా మార్చుకోవడం కాదా, మన చేతుల్లోనే మనం చేస్తున్నాం, యమనియమాలు మనం చేయమన్నారు, మన చేతుల్లో ఉన్నవే చెయ్యాలి, ఆసనం మనం వేయగలిగిందే వేయాలి, ప్రాణాయామం మనం చేయగలిగిందే చెయ్యాలి, అలాగే ప్రత్యాహారం మనం చేయగలం చెయ్యాలి, ధారణ ఒకటోట నిలపడం చెయ్యాలి, ధ్యానం చెయ్యాలి, సమాధి చెయ్యలేదు, సమాధి చేసేది కాదు అది వచ్చేది. ఇంతవరకు మనం చేయాలి ఈ 7 స్టెప్స్ మనం చేస్తే ఇవన్నీ బాగా చేస్తున్నాడో వీడని గురువు మెచ్చుకొని ఏం చేస్తాడంటే వాడి సమాధి అంటే ఏంటో రుచి చూపిస్తాడు. మనకు చండీ సప్తశతి ఉంటుంది, దాంట్లో ఒక ఇద్దరు ఉంటారు, ఒక రాజు ఒక కోటి, దాంట్లో ఒకటి పేరు సమాధి. ఒక్కసారి ఆ పుస్తకం చదవండి. ఇవన్నీ మనం తెలుసుకుంటూ పరమ పూజ గురుదేవులు వందనీ మాతాజీ దాదా గురుదేవులు అలాగే మన మాస్టర్ శ్రీరామకృష్ణ గురుదేవులు చూపించిన మార్గంలో మనం కలిసి పనిచేద్దాం. మన స్వార్థం కానీ మన వ్యక్తిగత ఇంపార్టెన్స్ కానీ మన వ్యక్తిగతమైన లాభ నష్టాలు కానీ మనకు కన్వీనియన్స్ ఇన్కన్వీనియన్స్ ఇలాంటివి కానీ కాసేపు పక్కన పెట్టి ఎంతసేపు అంటే ఆ వర్క్ చేస్తున్నంతసేపే, ఆ తర్వాత మళ్ళీ ఎవరిష్టం వాడదు. సో మనం అసైన్డ్ వర్క్ ఏదనుకున్నాము, ఒక వర్క్ కంప్లీట్ అయ్యేంత వరకు మన వ్యక్తిగతమైనవన్నీ పక్కన పెట్టి మనందరం మనందరికీ సెంటర్ మాస్టర్, మాస్టర్ సెంటర్గా చూసుకుని ఆయన డైరెక్షన్లో మనం నడుస్తున్నాం అనే భావనతోటి మనందరం స్నేహపూర్వకంగా మిత్రులముగా, ఎవరు ఎక్కువ కాదు ఇక్కడ ఎవరు తక్కువ కాదు, అందరూ సమానంగా ఉంటూ సోదర భావంతో మనం మన పనులు చేస్తూ ఈ గ్రూప్గా డెవలప్ అవ్వడం, గ్రూప్గా మనం ఒక విషయాన్ని అర్థం చేసుకుని దాన్ని గ్రూప్గా అందరి దగ్గరికి తీసుకువెళ్ళడం, ప్రజలందరికీ కూడా దీని గురించి అవగాహన వచ్చే గ్రూప్ యాక్టివిటీ చేయడం అనేది గురువు గారు కోరుకుంటున్నారు. అది మనం చేయాల్సిన బాధ్యత. దానికోసమే శంబళ శక్తిని దింపాల్సి వచ్చింది. ఈ శంబళ గురించి మనం ఒకరోజు విడిగా ఎక్స్టెన్సివ్గా చెప్తున్నాం. అంతవరకు అందరూ కూడా మాస్టర్ గారి బ్లెస్సింగ్స్ తోటి చక్కగా సాధన చేసుకుని మంచి స్థితికి ఎదగాలని ఆశిస్తూ స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం మార్గేణ మహిం మహిష ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో కాలే వర్షదు వర్జన్య శ్రీ సస్యశాలిని తేజోయం శోభరయో బ్రాహ్మణ సుంతు నిర్భయా సర్వే భవంతు సుఖిన సర్వే సంతు నిరామయా సర్వే భద్రాణి పశ్యంతో దుఃఖమాపయ అపుత్రా పుత్రిణస్సుంద పుత్రిణస్సుంద బహుత్రిణ నిర్ధనా సధనాస్సు జీవంతు శరదాంచలం ఓం శాంతి 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 అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మాంగమయ స్వార్థం మా పరమార్థంగమయ అవ్యవస్థా మా సువ్యవస్థంగమయ ఓం శాంతి 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 సర్వం శ్రీ గురు బ్రహ్మార్పణమస్తు.